రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి అంశం శ్రీకృష్ణ సాయి నమో నమో పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మాలకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన ప్రశాంతి నిలయం నుండి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈరోజు ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో జరుపుకునే ప్రతి పండగకి ఎంతో చరిత్ర, దానిలో ఒక సందేశం, ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. శ్రావణమాసంలో వచ్చే బహుళ అష్టమి నాడు జరుపుకునే ఈ కృష్ణ జన్మాష్టమి పండగకి ఎంతో విశిష్టత ఉంది. ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ సాయి నమో నమో అనే ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భాగంగా స్వామి చెప్పిన విశేషాలతో ఈ కృష్ణ జన్మాష్టమి పండగ అంతరార్థాన్ని, శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ తత్వం, ఇంకా అనేక విశేష అంశాలు సాయి బాట, సాయి మాట, సాయి పాటలతో మీకు సవినయంగా సమర్పిస్తున్నది మీ విశ్వేశ్వర శాస్త్రి పొనుగుపాటి
మూల్పూరి రాజ్యలక్ష్మి.
ప్రేమయే కృష్ణావతారం, ప్రేమయే దైవం, ఈ జగమంతా ప్రేమమయం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవతార లక్ష్యంగా సకల లోకాన్ని తరింపజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమస్వరూపుడై అవతరించాడు. మూర్తి భవించిన ప్రేమమూర్తిగా ఈ జగత్తుపై ప్రేమసుధలను కురిపించి అందరినీ మురిపించాడు. జగద్గురువై లోక రీతిని, లోక నీతిని బోధించి గీతాచార్యుడైనాడు. కృష్ణం వందే జగద్గురు. 5000 సంవత్సరాలకు పూర్వం ద్వాపరయుగ మధ్యకాలమున ప్రజలను చల్లగా పరిపాలించాల్సిన పాలకులే నరరూప రాక్షసులై ప్రవర్తించసాగారు. సాధు సత్పురుషులను, అమాయక ప్రజలను పీడించి హింసించసాగారు. ఈ అధర్మ, అక్రమ అన్యాయాలను భరించలేక భూదేవి శ్రీమన్నారాయణుని జగత్తును ఉద్ధరించమని ప్రార్థించగా ఆమెకు అభయమిచ్చాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు. దేవతలను భూలోకమున యాదవులుగా జన్మించమని ఆదేశించాడు. బందికానాలో దేవకీదేవి ఏడవ గర్భమున జన్మించిన దేవదేవుని వసుదేవుడు అర్ధరాత్రి గోకులానికి చేర్చాడు. ఇదే సంకర్షణ. శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి తిథి అర్ధరాత్రి రోహిణీ నక్షత్రమందు మధురా నగరాధిపతి అయిన కంసుడు దేవకీదేవి వసుదేవులను బంధించిన చెరసాలలో శ్రీకృష్ణ జననం శిష్టలోక సంరక్షణకు నాంది పలికింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి సుమధుర గళంలో శ్రీకృష్ణ జననమును వివరించే అన్నమాచార్యుల సంకీర్తనను ఇప్పుడు విందాం.
Thank you. నుండి శ్రీ వెంకటాద్రిపై నిలుచుండగా పాండవుల మను పద పదారు వేల పెండాడగ నుండి శ్రీ వెంకటాద్రిపై నిలుచుండగా అంద అలమేల్మంగ అక్కున కౌగలించగా అంద అలమేల్మంగ అక్కున కౌగలించగా దండి అయ్యుండ కృష్ణుడు తగను దిగెక్కేను రావణ బహుళాశ్రమి కవరేత్రికాడను శ్రీ విభుడు దయించే చెలుడాల
కృష్ణావతార లక్ష్యములలో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన కూడా. కాని బాలకృష్ణుని గాని నందగోకులంలో కంసుడు పంపిన అనేక మంది రాక్షసులను వధించాడు కృష్ణుడు. ఈరోజు అటువంటి బాలకృష్ణుని లీలలలో ఒకటి గురించి తెలుసుకుందాం. ఒకనాడు కంసునిచే పంపబడిన పూతన అనే రాక్షసి యశోదకు పరిచయస్థురాలి వల్లే వేషము వేసుకుని వచ్చింది. యశోదతో అంటుంది కదా, అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఇంతకాలమునకు మా నందయశోదులకు ఒక కుమారుడు పుట్టడం ఒకసారి చూడాలని ఉందమ్మా అని యశోదను అడిగింది. అప్పుడు యశోదంది, అయ్యో బిడ్డను చూడటానికి అడ్డమేమిటమ్మా, లోపలికి వెళ్ళు చూడు అంది. పూతన బాలకృష్ణుని ఒడిలోకి తీసుకుని స్తన్యమివ్వాలని ప్రయత్నించింది. కృష్ణుడు పాలు త్రాగుతూ త్రాగుతూ ఆమె రక్తమును కూడా పీల్చి ఆ రాక్షసిని హతమార్చాడు. బలిచక్రవర్తి కుమార్తె అయిన రత్నావళియే పూతనగా జన్మించింది. ఎందుకో తెలుసుకుందాము. వామనమూర్తి బలిచక్రవర్తి యజ్ఞశాలలో ప్రవేశించి వస్తుండగా అతని దివ్య తేజస్సును ముగ్ధమోహన రూపమును చూచి బలిచక్రవర్తి కుమార్తె, ఆహా ఇటువంటి దివ్య తేజస్సుతో కూడిన బాలునకు నేను తల్లినై ఉంటే ఎంత బాగుండును, ఆ బాలుని లాలించి పాలించు, అదృష్టమే అదృష్టము కదా అని అనుకుంటూ తనకు తాను మై మరచిపోయి కూర్చుండియుండెను. తిరిగి ఆమె కళ్లు తెరిచే సమయమునకు ఆమె బలిచక్రవర్తి శిరస్సుపై తన పాదమును మోపిన వామనమూర్తిని చూచి ఉగ్రురాలై అతనిని సంహరింప సిద్ధపడెను. అనగా రత్నావళిలో ద్వంద్వ ప్రవృత్తులు చెలరేగినవి. ఆ బాలునికి తల్లిగా ఉండాలి అన్న కాంక్ష, అతనిని చంపివేయాలి అన్న దుష్టభావము, ఈ కోరికలను పురస్కరించుకుని తత్ఫలితంగా పూతనగా జన్మించి బాలకృష్ణునికి స్తన్యమిచ్చి సంహరింపవచ్చి తనే సంహరింపబడింది. దీని వెనుక అంతరార్థమేమనగా, శ్రీకృష్ణుడు తన యందు రత్నావళికి కలిగిన మాతృభావనను గుర్తించిన వాడై తనకు అపకారము చేయవలనని వచ్చిన పూతనను బాలకృష్ణుడు ఆమెలోని దుష్ట సంస్కారములను హరించి ఆమెకు సద్గతిని ప్రసాదించాడు. ఈ లీలను పూతనోద్ధరణ లీల అని కూడా అంటూ ఉంటారు. ఒక సందేశాన్ని ఆవిష్కరింప తలచినప్పుడు గుణాతీతుడైన పరమాత్ముడు చేసే కృత్యముని లీల అంటారు. ఇప్పుడు ఈ కింది ఘటన ద్వారా స్వామి ఇవ్వబోతున్న సందేశం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బలరామకృష్ణుని దివ్యత్వాన్ని యశోదకు గుర్తింపచేయాలని ఒక యుక్తి పన్నాడు. అమ్మా కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పాడు. యశోద కృష్ణుని చేయి పట్టుకుని, కృష్ణ మన ఇంట్లో వెన్నలేదా, కావలసిన పదార్థాలు లేవా? ఎందుకు నీవు మన్ను తింటున్నావు అని మందలించింది. అప్పుడు కృష్ణుడు కూడా తన దివ్యత్వాన్ని పరోక్షంగా ప్రకటిస్తూ తల్లితో అన్నాడు, అమ్మా, నీవు నన్నొక సామాన్య బాలునిగా చూస్తున్నావు. నేను బాలుణ్ణి కాదు, వెర్రివాణ్ణి అంతకంటే కాదు. కావలిస్తే చూడు నా నోరు అని నోరు తెరిచాడు. ఆమెకు కృష్ణుని నోటిలో అన్ని లోకాలు కనిపించాయి. అది చూసిన యశోద ఈ విధంగా తలపోస్తూ ఉన్నది, కలయో వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్థమో సత్యమో, తలపన్నేరక యున్నదానో యశోదాదేవికానో, పరస్థలమో బాలకుడెంత, ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకు ఏమి హేతువో, మహాచర్యంబు చింతింపగన్ అని తనలో తానే ఈ రకంగా అనుకుంటున్నది. ఇదేమన్నా వైష్ణవ మాయా, లేకపోతే నేనేమైనా కలగంటున్నానా? నాకీ రకంగా ఎందుకు కనిపిస్తుంది? ఈ చిన్న బాలుని నోట్లో ఈ 14 భువనాంతరాలన్నీ నాకెందుకు కనిపిస్తున్నాయి? ఇదేమిటో నాకేమీ తెలియకుండా ఉన్నది అని ఆవిడ ఎన్నో సందేహాలు ఆవిడకి కలిగాయి. ఇక్కడ స్వామి మనకిస్తున్న సందేశమేమిటంటే, మనకు దేహాభిమానము ఉన్నంత వరకు కూడా దైవత్వాన్ని గుర్తించలేము. కాబట్టి దేహాభిమానాన్ని వీడి దైవాభిమానమును పెంచుకోవాలని మనకు సందేశమిచ్చారు స్వామి.
మరి సత్యసాయి అవతారంలో సైతం స్వామిని పెంచిన కర్ణం సుబ్బమ్మ గారికి బాల్యంలోనే లీలలు చూపించారు స్వామి. స్వామి అవతార ప్రకటన చేసింది తన 14 ఏట. అంతకుముందే సుమారుగా స్వామికి 9 వయస్సులోనే సుబ్బమ్మ గారు స్వామిలోని దివ్యత్వాన్ని దర్శించింది. కర్ణం గారిల్లు, స్వామివారిల్లు రెండూ ఒకదానికొకటి ఆనుకొని ఉండేవి. సుబ్బమ్మకు పిల్లలు లేరు, అందువల్ల ఆమె స్వామిని ప్రేమగా చూస్తూ ఉండేది. అందుకు ఈశ్వరమ్మ అడ్డు చెప్పేది కాదు. స్వామి సుబ్బమ్మ గారింటికి వెళ్లడానికి మారాన్ చేస్తూ ఉంటే తోటి స్త్రీలు వీడు బ్రాహ్మణ పుత్రుడే అని పరిహాసం ఆడేవారట. సుబ్బమ్మ గారింట్లో ఉండడానికి ఇష్టపడుతున్న బాలసాయిని చూసి ఇతడు కూడా వాని తాత కొండమరాజు వలె శాకాహారి కాగలడని, అందువల్లనే సుబ్బమ్మ గారింట వాతావరణానికి ఇష్టపడుతున్నాడని సన్నిహితులు, ఆప్తులు భావించేవారట. ఇతరులు మాత్రం సుబ్బమ్మ గారి పెద్ద డాబా ఇంట్లో విశాలమైన గచ్చు నేల మీద పారాడడానికి బాలుడు ఇష్టపడుతున్నాడని భావించేవారు. దీన్ని గమనించిన బంధువులు ఈశ్వరమ్మను దేవకి అని, సుబ్బమ్మను యశోద అని అనేవారు. స్వామి అంటే సుబ్బమ్మ గారికి ఎనలేని ప్రేమ, వాత్సల్యం, భక్తి ప్రపత్తులు ఉండేవి. సత్యం బాల్యదశ నుండి దాటి పెద్దవాడవుతున్నప్పుడు పుట్టపర్తిలో ఏ కొండ మీదనో, ఏ గుట్ట మీదనో, ఏ చెట్టు కిందనో, ఏ ఇసుక తిన్నెపైనో ఏదో ధ్యానం చేస్తూ ఉండిపోయేవాడు. అప్పుడు సుబ్బమ్మ స్వామి కోసం అన్నం, కూరలు వండుకొని ఆ కొండలు, గుట్టలు వెదికి వెదికి ఎక్కడో సత్యాన్ని చేజిక్కించుకొని ఇంటికి తీసుకుని వచ్చి బతిమిలాడి బతిమిలాడి అన్నం ముద్దలు చేసి నోట్లో పెట్టి తృప్తిపడేది. రోజు ఇదే వరుస. రెండు ఇళ్లకు మధ్య అడ్డుగా ఒక గోడ ఉండేది. ఒక్కోసారి అటు గోడ అవతల స్వామి ఒక బల్లపై నిలబడి సుబ్బమ్మకు దర్శనమిచ్చేవారు. గోడ యువతల నుండి సుబ్బమ్మ స్వామిని దర్శించేది. ఈ విధంగా ఒకరినొకరు చూసుకునేవారు. అప్పుడు ఆమె గబగబా అన్నం కలిపి తీసుకుని వచ్చి ఒక్కొక్క ముద్ద స్వామి నోట్లో పెట్టేది. స్వామి ఆనందంగా అరగించేవారు. ఒకసారి ఆమె ఆ విధంగా అన్నం పెడుతున్న సమయంలో స్వామి నోట్లో ఆమె విశ్వరూపాన్ని దర్శించింది. ఆ దృశ్యం చూసి ఆమె ఒక్కసారి పెద్దగా రామా, కృష్ణ అని అరచి తన్మయావస్థను పొందింది. ఆమె కళ్లకు ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. ఆమె గబా గబా వాకిట్లోంచి తిరిగి స్వామి ఇంటికి వచ్చి అక్కడ ఎవరున్నారు, ఏంటి అనేది పట్టించుకోకుండా అనే సత్యం పాదాలపైన పడిపోయింది. ప్రభు, నా ప్రభు, నన్ను కరుణించు అని ఆమె సత్యాన్ని వేడుకోసాగింది. అందరూ ఆమెను చూసి సుబ్బమ్మకు పిచ్చిపట్టింది అనుకున్నారు. సుబ్బమ్మను పిచ్చిపట్టిన మాట యథార్థమే. ఆ పిచ్చి భగవంతుని కోసమే కదా. తన మాతృ సమానురాలైన యశోద వంటి సుబ్బమ్మకు సాయికృష్ణుడు విశ్వరూప దర్శనం అనుగ్రహించిన సన్నివేశమిది.
గోపికల యొక్క భక్తిని ఉద్ధవుని ద్వారా ప్రకటించాలనుకున్నారు కృష్ణ పరమాత్మ. అదే సన్నివేశమిది. ఒకానొక సమయంలో కృష్ణుడు ఉద్ధవుని ద్వారా గోపికలకు ఒక సందేశం పంపించాడు. ఉద్ధవుడు గోపికల దగ్గరికి వెళ్లి, గోపికలారా, కృష్ణుని సందేశం వినటానికి రండి అన్నాడు. అప్పుడు గోపికలన్నారు కదా, ఉద్ధవ, మా హృదయంలో కృష్ణుని ప్రేమభావాలు నిండి ఉన్నాయి. మా భావము కృష్ణునిలో లీనమై ఉంటున్నది. ఈ సందేశం వినటానికి మాకింకొక భావమే లేదు. కనుక నీవు వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుని వద్దకు వెళ్ళు అన్నారు. ఉద్ధవుడు గోపికల మాటలకు ఎంతో ఆనందభరితుడైనాడు. గోపికల యొక్క మధుర భక్తికి సంతోషించాడు కూడా. గోపికలకు కృష్ణునికి తమకు భేదం లేదని విశ్వసించారు. వారిది ఏకాత్మ భావము. మహావాక్యాలలోని తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉన్నారు గోపికలు. ఒకానొక రోజు బృందావనంలో గోపికలందరూ కృష్ణునితో ఆడుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. ఇహ గోపికలు ప్రతి మొక్క దగ్గరికి, ప్రతి పువ్వు దగ్గరికి పోయి ఈ విధంగా అడుగుతున్నారు. నల్లని వాడు పద్మనయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడువాడు, మౌళి పరి సర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడొకడు, మా సర్వము దోచుక వచ్చెనో, మల్లియలరారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే, మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఇక్కడ గోపికలకు కృష్ణుడు లేని స్థానము, కృష్ణుడు కాని రూపము లేదని వారు విశ్వసించారు. వారి హృదయము వెన్నవలె మెత్తనైనది, పవిత్రమైనది, మధురమైనది, ఆనందమయమైంది కూడా. ఎందుకంటే కృష్ణుడు వారి హృదయాల్లో సదా రమిస్తున్నాడు. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే కదా. కనుకనే కృష్ణుడు వారి హృదయాలను అపహరించాడు. ఒకనాడు యశోద కృష్ణుణ్ణి పట్టుకుని, కృష్ణ, వెన్న నేను పెడితే తినవు, గోపికల ఇళ్లకు పోయి వెన్న దొంగలించి తింటున్నావు, అది నీకంత అవసరమా? మన ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా? పరుల ఇంటి వెన్న నీకంత రుచిగా ఉందా అని నిలదీసింది. దీని అంతరార్థమేంటి? కృష్ణుడు దొంగలించినది వెన్న కాదు, నిర్మలమైన గోపికల హృదయాన్ని దొంగలించాడు. గోపికలకు దేహాభిమానమే లేదు. అందువల్ల కృష్ణుని చిత్తచోరుడు, నవనీత చోరుడు అంటారు. ఇక్కడ హృదయమే నవనీతము. కాని యశోదకి మాత్రము దేహాభిమానము ఉన్నది. గోపికలు సదా దివ్యత్వంలోనే ఉంటూ ఉంటారు. కాని యశోద, వీడు నా కుమారుడు, నేను కృష్ణుని తల్లిని అనే మమకారాలు ఉండేవి. కనుక మనందరము కూడా స్వామికి దగ్గరవ్వాలి అంటే మన అహంకార మమకారములను త్యజించి భగవానునిపై భక్తిని, ప్రేమను పెంచుకొని తరిద్దాము.
దీపంలో గోపాలుడు అని స్వామి ఒక అపురూపమైన కథ చెప్పారు. దీపంలో గోపాలుడు అని స్వామి చెప్పిన కృష్ణ దర్శనం అంతరార్థం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ సాక్షాత్తు జ్యోతిస్వరూపుడని. ఒకనాడు రేపల్లెకు సుగుణ అనే కొత్త కోడలు వచ్చింది. ఎట్లాగైనా కృష్ణుని చూడాలని ఆశపడుతూ వచ్చింది. కాని ఆమె అత్తగారు, నీవు యశోద ఇంటికి పోకూడదు, కృష్ణుని చూడకూడదు అని శాసించింది. కాని దైవాన్ని చూడకూడదని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదే. ఎవరి తప్పు వారికే ముప్పు తెప్పిస్తుంది. ఆనాటి కాలంలో గ్రామంలోని స్త్రీలు ప్రతిరోజు సాయంత్రం శ్రీమంతుల ఇంటి నుండి దీపం అంటించుకుని తెచ్చుకోవడం సాంప్రదాయం. ఆ ప్రకారంగా సుగుణ అత్తగారు ప్రతిరోజు యశోద ఇంటికి పోయి దీపం వెలిగించుకుని తెచ్చేది. కాని ఒకరోజు ఆమెకు బాగా జ్వరం వచ్చింది. కదలడానికే వీలు లేకపోవడం వల్ల కోడల్ని యశోద ఇంటికి పంపక తప్పలేదు. ఇది కృష్ణుని సంకల్పమే. సుగుణ యశోద ఇంటికి వెళ్లి దీపం అంటించుకురా అన్నది. సుగుణ ఎంతో ఆనందంగా యశోద ఇంటికి పోయింది. అక్కడ వరండాలో పెట్టిన దీపానికి తాను తీసుకెళ్లిన ప్రమిదను అంటించుకున్నది. ఆ దీపంలో ఆమెకు కృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. అంతే, తనను తాను మరిచిపోయింది. కొద్దిసేపటికి చర్మం కాలుతున్న వాసన వస్తున్నదేమిటబ్బా అనుకుని యశోద బయటికి పరిగెత్తి వచ్చింది. అమ్మా, ఏమిటది? చేయి కాలిపోతుంటే దీపాన్ని అలాగే పట్టుకున్నావేమిటి? నీకు నొప్పి అనిపించడం లేదా అంటూ సుగుణ చేతిని బయటికి లాగింది. కాని సుగుణ యశోద మాటలు కూడా వినిపించుకోలేదు. దీపంలో కృష్ణుడు నవ్వుతున్నాడు, తాను నవ్వుతున్నది. గోపికలందరూ ఆమెను ఇంటికి తీసుకుని వచ్చారు. ఎందుకు ఈ విధంగా చేశావని ప్రశ్నిస్తే, దీపంలో కృష్ణుడు కనిపించాడు, తాను నవ్వాడు, నన్ను నవ్వించాడు, అతనిని చూసి నన్ను నేను మర్చిపోయాను అంటూ అసలు విషయం బయటపెట్టింది. క్షణంలో ఈ వార్త ఊరంతా పాకిపోయింది. మన సుగుణకు కనిపించానంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించానంట, అదే చేతికి తగిలిన మంట అంటూ స్త్రీలంతా చేరి ఉత్సాహంగా పడుకున్నారు. ఈ విషయం జ్వరంతో ఉన్న అత్తగారికి కూడా తెలిసిపోయింది. అయితేనేమి, సుగుణ కృష్ణుని చూసింది, ఆమె కోరిక నెరవేరింది.
అహైతుక కరుణాసింధు భగవానుడు, భక్త సులభుడు కూడా, అదే సమయంలో భక్త పరాధీనుడు కూడా. ఎందుకంటే తన భక్తులైన పాండవులను ఉద్ధరించటానికి విశ్వాధారి అయిన పరమాత్మ కర్ణుని చేయి చాచి యాచించాడు. భక్తులపై ప్రేమ, స్వామికి అనంతమైన ప్రేమ ఉన్నదాయనికి. అటువంటి ప్రేమస్వరూపుడైన స్వామి తన చిన్ననాటి స్నేహితుని అనుగ్రహించిన విధానము తెలుసుకుందాం. బలరామ కృష్ణులతో పాటు సుధాముడనే బాలుడు కూడా సాందీపని వద్ద విద్యనభ్యసించాడు. వారు ముగ్గురు మంచి స్నేహితులు. పరిస్థితుల ప్రభావం వల్ల నిత్య దారిద్రముతో బాధపడుతుండేవాడు సుధాముడు. అతని కుటుంబము చాలా పెద్దది. వారిని పోషించటానికి ఎన్నో ఇబ్బందులు పడేవాడు సుధాముడు. ఒకసారి సుధాముని భార్య వామాక్షి సుధామునితో ఇట్లా చెప్పున్నది, నాథా, మీ బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుడు సకల ఐశ్వర్య సంపన్నుడు కదా, ఆయన వద్దకు వెళ్లి మనకు సహాయం చేయమని కోరండి అని అడిగింది. భార్య వామాక్షి కోరికపై బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుని సహాయము కోరుటకు ద్వారకకు బయలుదేరాడు సుధాముడు. చిరకాల మిత్రుని వద్దకు ఒట్టి చేతులతో ఎప్పోతే ఏం బాగుంటుంది అని యోచించి తన ఇంట్లో అంతా వెతగ్గా వెతగ్గా కాసిని అటుకులు దొరికినాయి. ఆ అటుకులను తన చిరిగిన ఉత్తరీయంలో కట్టుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణుడే తన మిత్రుని రాకను గమనించి ద్వారము వద్దకు వచ్చి ఎంతో ప్రేమాభిమానాలతో ఆలింగనం చేసుకున్నాడు. లోపలికి తీసుకువెళ్లి తన సింహాసనమున కూర్చుండబెట్టి అతని పాదములను తానే స్వయముగా కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నాడు. అంతేకాదు, కృష్ణుని సతి రుక్మిణి కూడా ఆ విధంగానే చేసింది. వారిద్దరూ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకొని ఆనందించారు. ఉన్నట్టుండి శ్రీకృష్ణుడు సుధాముని ఉత్తరీయము చివర చిన్న మూటను చూసి, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతూ ఆ మూటను విప్పి అటుకులను తన నోట వేసుకున్నాడు. ఆ తరువాత సుధామునికి కృష్ణ పరమాత్మ అమృత తుల్యమైన భోజనం పెట్టి హంసతూలికా తల్పమున పరుండజేశాడు. శ్రీకృష్ణ ప్రేమాంబుధిలో ఓలలాడుతున్న సుధాముడు తానెందుకు తన స్నేహితుని వద్దకు వచ్చాడో మర్చిపోయినాడు. తన కష్టములను అతనికి చెప్పకూడదనుకుని తిరుగు ప్రయాణం కొరకు సిద్ధమైనాడు. మార్గ మధ్యములో తన భార్యకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక దిగులుతో ప్రయాణం చేసి తన గ్రామం చేరుకున్నాడు. అతనికి ఎంత వెదికినను తన గుడిసె కనిపించలేదు. ఆ స్థానమున ఒక భవంతి కనిపించింది. దిక్కు తోచక అటూ ఇటూ చూస్తుండగా అతని భార్య భవనము నుండి వచ్చి శ్రీకృష్ణుని కృప వలన తమ దారిద్ర్యము తీరిపోయిందని, అష్టైశ్వర్యములు ప్రాప్తించినవని చెప్పింది. సుధాముడు సర్వాభరణ శోభితురాలైన తన భార్యను ముందు గుర్తుపట్టలేదు. సుధాముడు తన నిజమైన బంధువు, స్నేహితుడు, హితుడు, భగవానుడు అన్ని ఆ శ్రీకృష్ణుడే అన్న సత్యమును తెలుసుకున్నాడు. కృష్ణ పరమాత్మ తనను నమ్మిన వారిని వదిలిపెట్టడు, చివరి వరకు వారిని అనుగ్రహిస్తూనే ఉంటాడు. మూర్తి భవించిన ప్రేమయే సాయి కృష్ణుడు.
భక్తసులభుడు కృష్ణ పరమాత్ముడు, గోపికా మానసచోరుడు, పాండవుల తలరాతలు మార్చిన పరమాత్ముడికి ఒకసారి తలనొప్పి వచ్చిందట. కృష్ణతత్వాన్ని వివరిస్తూ స్వామి వింతగాథను ఒక సందర్భంలో ఇలా చెప్పారు. అవతారమూర్తికి శ్రీకృష్ణునికి ఎంత చక్కని పేరు, ఎంత పవిత్రమైన అంతరార్థమున్నది. కృషి, ఆకర్షణ, త్రికాల బాధితానందము, ఈ అర్థాలు మూడు ఈ పదానికున్నవి. హృదయ భూమిని దున్ని ప్రేమ బీజములను నాటి ఆనందమును పెంపొందించేదే కృష్ణావతార కార్యం. ఆబాల గోపాలులందరినీ ఆకర్షించి, వారి చిత్తములను అపహరించి, ఏకాగ్రతనిచ్చి కాపాడే దివ్యమూర్తి అని మరొక అర్థం. సచ్చిదానంద స్వరూపుడు, మాటలతో, పాటలతో, ఆటలతో, వేణుగాన మాధుర్యంతో ఆనందమునందించినవాడు కృష్ణుడు. భద్రభూమిలోనూ యుద్ధభూమిలోనూ ఆనందగానమే ఆయన కలవాటు. మహాభయంకరమైన భారత యుద్ధ క్షేత్రమున చక్కగా, శాంతముగా, నెమ్మదిగా గీతను పాడినాడు. యుద్ధభూమియందు కూడా ఆయన ఆనందస్వరూపుడే. గోపికలను, గోపాలులను ఆకర్షించి, వారి హృదయాలలో ప్రేమను పెంచి, వారికి సచ్చిదానంద స్వరూపుణ్ణి సాక్షాత్కరింపజేశాడు. వారి హృదయమున చిత్తరువు వలె హత్తుకుని వారిని ఉన్మత్తులుగా చేశాడు. కృష్ణుని చిరునవ్వులు ప్రజలను ఆకర్షించి పరమానంద భరితులను గావించాయి. వారిలోనూ విషయ తృష్ణ నశించి వారిలో కృష్ణతృష్ణ తీవ్రమైనదిగా చేశాడు. ఒకప్పుడు కృష్ణునికి తలనొప్పి వచ్చిందట. అది కొత్త జబ్బు కాబట్టి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. రుక్మిణి, సత్యభామలు ఎన్నో మందులు వేశారు, కాని నొప్పి తగ్గలేదు. కృష్ణుడు బాధపడుతూనే ఉన్నాడు. సరిగ్గా సమయానికి నారదుడు ద్వారకకు వచ్చాడు. ఈ బాధను పోగొట్టడానికి కావలసిన మందు తెచ్చిస్తావా అని కృష్ణుడు నారదుణ్ణి అడిగాడు. పరమభక్తుని పాదధూళిని నీళ్లలో కలిపి తీసుకుంటే ఇది పోతుంది, తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. నారదుడు పరిగెత్తిపోయి తనకు తెలిసిన పరమభక్తులందరి పాదధూళి అడిగాడు. అయితే వారందరూ అపచారం, అపచారం, పరమాత్మునికి నా పాదధూళియా, లేదు లేదు అంటూ నారదుని వెనుకకు పంపారు. నీ భక్తులెవ్వరూ నీకు అవసరమైన మందు ఇవ్వలేదు అని చెబితే కృష్ణుడు రేపల్లె వెళ్లి గోపికలను అడిగావా అన్నాడు. వారు పామరులు, వ్యామోహంతో పడిన వాళ్లను, పరమభక్తులను ఎట్లా గౌరవించేది అని. నేను అక్కడికి పోలేదు, మీ ఆజ్ఞ అయితే పోయి వెళ్లి అడిగి వస్తాను అని నారదుడు రేపళ్లకు వెళ్లాడు. నారదుడు చేసిన నామసంకీర్తనమును విని గోపికలందరూ వచ్చి అతని చుట్టుకొని కృష్ణుడు ఎట్లా ఉన్నాడు అని అడిగారు. కృష్ణునికి 5 దినముల నుండి ఒకే తలనొప్పి, చాలా బాధపడుతున్నాడు, దానికి మందు కావాలని మీ దగ్గరికి వచ్చాను అని పాదధూళిని అడిగారు. కృష్ణుని బాధపోతే చాలునని అందరూ తమ తమ పాదధూళిని పొట్లాలు గట్టి నారదునికి చేతికిచ్చారు. ఇక్కడ ఇచ్చిన తక్షణమే అక్కడ కృష్ణునికి తలనొప్పి తగ్గిపోయింది. ఈయని భక్తులకున్న పాదధూళి అనే అహంకారం మమకారం ఇంకా నిలిచి ఉండినది, పూర్తిగా పోలేదు. గోపికలకు మాత్రం కృష్ణుడు, కృష్ణుని యొక్క బాధ, దానికి తగిన మందు అనే దృష్టి తప్ప నాది నేను అనే దృష్టి లేకపోయింది. వారిదే నిజమైన భక్తి అని ఈ లీల ద్వారా కృష్ణుడు మనందరికీ తెలియజేశాడు.
సకల లోక సమ్మోహనమూర్తి కృష్ణ పరమాత్మ గోపికలను, గోపబాలులను ఒకే తీరులో తన చుట్టూ తిప్పుకున్న లీలా మానుష వేషధారి. స్వామి చాలా అందగాడు, కాని తాను అందవిహీనంగా ఉన్నానని ఆత్మన్యూనతతో కృష్ణునికి దూరంగా ఉన్న కుబ్జను చూసిన పరమాత్మ అపార కరుణతో ఆమెను ఏ విధంగా అనుగ్రహించాడో చూద్దాము. బలరామ కృష్ణులు మధురానగరం రాజవీధిలో నడిచి వెళుతూ ఉన్నారు. శ్రీకృష్ణుణ్ణి చూడటానికై ఎక్కడెక్కడి వారు వచ్చి ఆ వీధికి రెండు వైపులా క్రిక్కిరిసి నిలబడి ఉన్నారు. మేడలపై మిద్దెలపై నుండి మధురానగర కాంతలు నందనుని అందాన్ని ఆనందంతో తనివితీరా దర్శిస్తున్నారు. ఇంతలో ఆ వీధిలో మైపూతలతో నిండిన బంగారు పాత్రలు ఒక పళ్లెంలో పెట్టుకుని కంసుని దాసి కుబ్జ నడుస్తూ రావటం బలరామకృష్ణులు చూశారు. వంకర టింకరగా పొట్టిగా ఉన్న ఆమె వికృతాకృతిని చూచి వారు అమితంగా జాలిపడ్డారు. ఆమెను అనుగ్రహింపతలచిన కృష్ణుడు, నీవు ఎవరి దానవు, నీ పేరేమి, ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరికి, ఇవన్నీ మాకిస్తావా, నీకు మంచి కలుగుతుంది అన్నాడు. అప్పుడు కుబ్జ ఆ మాటకు సమాధానంగా ఇలా అన్నది, స్వామి నీవు చక్కని వాడవేలే, నాతో నా స్వామి సరసమాడేది, అందాలు అందరికీ వస్తాయా, నన్ను త్రివక్ర అంటారు, నేను కంసునికి దాసిని, ఈ మైపూతలు తయారు చేసి ఇస్తే రాజు మెచ్చుకుంటూ ఉంటాడు, ఇది నా వృత్తి, ఈ సుగంధలేపనాలు మీరు స్వీకరించండి అన్నది. కుబ్జ ఇచ్చిన మైపూతలు తన శరీరానికి అలదుకొని కృష్ణుడు అపారమైన అనుగ్రహంతో ఆమె వక్రతను పోగొట్టదలిచాడు. ఆ వెంటనే పరమాత్మ ఆమె పాదము మీద తన పాదం పెట్టి ఆమె చెంపల కింద వేళ్లుంచి పైకెత్తాడు. అలా ఎత్తటం వల్ల ఆమె వక్రత పోయి ఆమె సుందరమూర్తిగా ప్రకాశించింది. ద్వాపర యుగంలో రాజవీధిలో అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన అనుగ్రహపూర్వకమైన లీల ఇది. ఇక్కడ కృష్ణస్వామి సరిచేసినది బాహ్య సౌందర్యమును మాత్రమే కాదు, భగవానుడు బాహ్య అంతరంగాలను సరిచేసి స్వచ్ఛతను ప్రసాదిస్తాడు ఆయనని మనము నమ్ముకున్నప్పుడు.
మురళిగాన లోలుడు శ్రీకృష్ణుడు. పింఛాన్ని, మురళిని, కృష్ణుణ్ణి విడివిడిగా చూడలేము. మురళిగానం వినాలని ఈశ్వరమ్మకు ముచ్చట. స్వామి ఎంతో నర్మగర్భంగా తన తల్లికి మురళిగానం వినిపించి తానే సాయికృష్ణుణ్ణి తెలిపిన వైనం ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంది. శ్రీ సత్యసాయినాథుడు చిన్నప్పుడు ఒకసారి భక్తుల బృందంతో మాట్లాడుతూ, నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, నాకు చాలా చోట్ల భక్తులున్నారు, ప్రజలు నన్ను అనేక భాషలలో ప్రార్థిస్తూ ఉంటారు అన్నారు. ఈ విషయం మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నది. కృష్ణుని మురళి మోహన గానం విని యమునా నది, బృందావనం, పక్షులు, జంతువులు, మేఘాలు, చరాచర ప్రకృతి అంతా స్తంభించిపోయిందని విని ఉండటం వల్ల ఈశ్వరమ్మ అటువంటి అద్భుతమైన మురళిగానం వినాలని భావించింది. సత్యం ఎట్ట ఎదుట ఉన్నప్పటికీ ఆమె ప్రత్యక్షంగా అడగటానికి సాహసించలేకపోయింది. చిట్ట చివరకు ఆమె కృష్ణుని మురళి షిర్డి సాయిబాబా దగ్గర ఉండేదా అని అడిగింది. అప్పుడు సత్యం, ఇది ఇప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు నా దగ్గరే ఉన్నది, అప్పుడు ఇప్పుడు కూడా నేను కృష్ణుణ్ణే, ఆ రూపమే అందరి మనసులను కరిగించడానికి ఇలా అవతరించింది అన్నారు. అప్పుడు వారంతా మందిరం మధ్యహాలులో నేల మీద కూర్చొని ఉన్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అప్పుడు చెక్క పాదరక్షలతో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కనిపించకుండానే ఒక వ్యక్తి నడిచి వస్తున్నట్లు అతి స్పష్టంగా వినిపించసాగింది. క్రమంగా షెడ్డులోయించి వరండాలోయించి వారంతా కూర్చొని ఉన్న మధ్యహాలు లోపలికి టకాటకామంటూ శబ్దంతో అడుగులు వేస్తూ రావడం అందరికీ బాహాటంగా వినిపించింది. అప్పుడు ఈశ్వరమ్మ పెద్దగా చెప్పులతో లోపలికి రాకూడదు అన్నది. కాని ఆ పాదరక్షలు ధరించి వస్తున్న వ్యక్తి కనిపిస్తేనే కదా, పైగా ఆమె మాటను లక్ష్య పెట్టకుండా ఆ వ్యక్తి ఇంకా లోపలికి వస్తున్నట్లు టక్ టక్ అనే శబ్దం ఇంకా ముందుకు వెళ్తున్నది. ఆ శబ్దం క్రమంగా సత్యానికి కుడివైపు వరకు వెళ్లి అక్కడ ఆగిపోయింది. అప్పుడు బాబా శిథిలమైన మసీదులో ఉండి నేను మురళి ఆలపిస్తున్నప్పుడు నేను ఆ రూపంలో ఉండేవాణ్ణి అన్నారు. అందువల్లనే నీవు సాయిబాబా అని స్వయంగా పేరు పెట్టుకున్నావు, ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్నది అని నిదానంగా అనుకున్నది ఈశ్వరమ్మ. వారిలో కృష్ణ భక్తుడైన ఒక వ్యక్తి, స్వామి నీవు కృష్ణ భగవానుడివా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అవును నేను కృష్ణుణ్ణి, నీకు మురళిగానం వినాలని ఉన్నదా అని అడిగాడు బాలసాయి. లేదని ఎవరంటారు? బాలసాయిబాబా అతన్ని దగ్గరకు రమ్మని అతని చెవిని తన వక్షస్థలానికి ఆనించి ఉంచాడు. దివ్యమైన మురళీనాదం వినిపించగా అతడు ఆనంద పరవశుడయ్యాడు.
రూపరహితుడైన పరమాత్మ ఏకకాలంలో అనేక రూపాలు ధరించిన అద్భుతమైన లీల ఇది. బాలకృష్ణుడు, గోపాలకులు అందరూ కలిసి బృందావనంలో ఇసుక తిన్నెలపై ఎంతో ఆనందంగా చక్కగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అప్పుడు గోవులన్నీ కూడా నిదానంగా పచ్చిక మేస్తూ దూరదూరంగా వెళ్లిపోయాయి. కనిపించని ఆ గోవుల కోసం గోపకులు ఆందోళన చెందారు. వాళ్లకు ధైర్యం చెప్పి బాలకృష్ణుడు తానే వాటిని అన్వేషించటానికి వెళ్లాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు భగవంతుని ఈశ్వరత్వాన్ని దర్శింపతలచి గోవత్సాలను, గోపబాలులను అపహరించుకుని వెళ్లి ఒకచోట దాచి మాయమయ్యాడు. గోవులు, గోపాలురు కనిపించకపోయేసరికి విశ్వవిదుడైన కృష్ణుడు ఇది బ్రహ్మ చేసిన పని అని తెలుసుకుని తన శక్తిని బ్రహ్మ గ్రహించాలని భావించి గోపకుమారులు ఎందరున్నారో అందరి రూపాలు గోవత్సములెన్ని ఉన్నాయో అన్నింటి రూపాలు తానే ధరించాడు. రూపరహితుడైన ఆ పరమాత్మ ఏకకాలంలో బహురూపకుడయ్యాడు. గోపరూపాలతో కృష్ణుడు ఎవరి ఇళ్లకు ఎవరు వెళ్లాలో వారి వారి ఇళ్లకు తానే వారి వారి రూపాలతో వెళ్లాడు. గోపకాంతలకెవరికి తమ పిల్లల మీద గోవత్సముల మీద ఏ విధమైన శంక కలుగలేదు. ఇలా కృష్ణుడు తానొక్కడే దూడలు దూడల కాపరులుగా క్రీడింపసాగాడు. విశేషమేమంటే గోపికలకందరకు తమ పుత్రుల మీద శ్రీకృష్ణుని మీద వలే ఇప్పుడు అపరిమితమైన ప్రేమ కలుగసాగింది. అదేవిధంగా గోవులు తమ వత్సముల మీద ఎనలేని వాత్సల్యంతో వాటిని క్షణకాలం కూడా విడిచిపెట్టలేకపోతున్నాయి. ఈ సన్నివేశాలను చూచి బలరాముడు చాలా ఆశ్చర్యపడ్డాడు. పైగా కృష్ణుని పట్ల తనకు వ్రజవాసులకి ఎంత అనురాగమున్నదో అంతటి అనురాగము ఇప్పుడు ఈ గోపకులను ఈ గోవులను చూచినప్పుడు ఎందుకు కలుగుతున్నదో అర్థం కాక ఒకసారి జ్ఞానచక్షుతో దర్శించాడు. అప్పుడు ఆయనకు అన్నింటిలోనూ శ్రీకృష్ణుడే కనిపించాడు. శ్రీకృష్ణుని విషయమడిగి తెలుసుకొని బలరాముడు విస్మితుడయ్యాడు. బ్రహ్మకు త్రుటికాలం గడిచింది అంటే మానవలోకంలో సంవత్సరం గడిచింది. బ్రహ్మ వచ్చి బాలకృష్ణుడు ఏమి చేస్తున్నాడోనని చూశాడు. బృందావనంలో గోగోప బాలుర రూపాలతో క్రీడిస్తున్న కృష్ణుని చూసి విశిష్టమైన ఆ లీలకు దిగ్భ్రాంతి చెందాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆయన కృష్ణుని దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నారు. ఓ కృష్ణ, నాకీ బ్రహ్మ పదము ఎందుకయ్యా? వేదములు కూడా గ్రహింపలేని నిన్ను, పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించియున్న నీవు ఈ వనములో ఈ గోవుల మందలో ఈ గోపబాలులతో ఉన్న నిన్ను వీక్షిస్తూ నీ పాదరేణువులతో పునీతమైన ఈ భూమిపై ఒక్క క్షణం నిలచిన ఎంత భాగ్యమో కదా అని అనేక విధాలుగా సృష్టికర్తననే అహంకారం విడచి చతుర్ముఖుడు కృష్ణ పరమాత్ముని పాదాలను ఆశ్రయించాడు. భాగవతంలో రెండు సన్నివేశాలను చెప్పేటప్పుడు సుఖ మహర్షి ఆనంద పారవశ్యంలో సమాధి స్థితిలోకి వెళ్లాడట. అవి ఒకటి శ్రీకృష్ణుడు బ్రహ్మకు తన మాయాప్రభావాన్ని చూపిన ఈ సన్నివేశం, రెండవది కుచేలోపాఖ్యానం వర్ణించేటప్పుడు. భాగవతమందు బ్రహ్మస్తుతిగా ఈ యొక్క ఘట్టం చాలా ప్రసిద్ధిగాంచినది.
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అని సమ్మోహనమూర్తిని కీర్తిస్తారు. మరి ఆ కౌస్తుభాన్ని భగవాన్ సత్యసాయిబాబా వారు సృష్టించి చూపించారంటే స్వామి సాక్షాత్తు సాయికృష్ణుడుగాక మరెవరు? శ్రీ సాయికృష్ణ నమో నమో. 1977 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీ నాడు త్రైబృందావనంలో శ్రీ సత్యసాయి భగవానుడు హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి సంభాషిస్తూ ప్రేమతత్వానికి పరిపూర్ణమైన ఉదాహరణం శ్రీకృష్ణావతారం. ఆ కృష్ణావతారమే ప్రస్తుతం సాయి అవతారం అన్నారు. కృష్ణుని తాతగారు కృష్ణునికి కౌస్తుభరత్నాన్ని ఇచ్చారు. దానిని కృష్ణుడు ఎప్పుడూ ధరిస్తూ ఉండేవాడు అని అంటూ స్వామి కౌస్తుభరత్నం ఎలా ఉండేదో మీకు తెలుసా అని అడిగారు. ఆ ప్రశ్నకు విద్యార్థులెవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు స్వామి ఒక్కసారి తమ చేతిని తమ సహజమైన పద్ధతిలో చాలనం చేసి చేతిలో ఒక మెరుపు మెరిసినట్లయింది. స్వామి గుప్పిట తెరిచారు. చేతిలో తళతళలాడుతున్న ఒక రత్నం కనిపించింది. అదే కౌస్తుభరత్నం. విద్యార్థులకు చూపించడం కోసం స్వామి ఆనాటి కౌస్తుభరత్నాన్ని తమ హస్తంలోకి తెప్పించి వారికి చూపించి ఆశ్చర్య చకితుల్ని చేశారు. అది పెద్ద పచ్చ విలీనంగానూ పచ్చదనంతోనూ మెరుస్తున్నది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది. చుట్టూ వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఆ మొత్తం ఒక బంగారు గొలుసుకు వేలాడుతూ ఉన్నది. ఈ శ్రీ సత్యసాయిబాబా ఆ హారాన్ని విద్యార్థులందరికీ చూపించి ఆనంద ఆశ్చర్యాలకు గురి చేశారు. కృష్ణలీలన్నీ భాగవతంలో బమ్మెర పోతన అక్షరాలలో పోతబోశారు. స్వామి భాగవత అంతరార్థాలను అద్భుతంగా వించారు, అద్భుతంగా వివరించారు. విందామా? కృష్ణుని తత్వము, కృష్ణుని లీలలు ఇట్టివి అట్టివి అని వర్ణించటానికి వీలు కాదు. స్త్రీలలో స్త్రీవలే ఉన్నాడు, పురుషులలో పురుషుని వలె ఉన్నాడు, చిన్న పిల్లలలో పిల్లవాని వలె ఉన్నాడు. ఈనాడు గోకులాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన దినం. ఇది బాహ్యమైన స్వరూపానికి పుట్టిన దినమే కాని కృష్ణుడు పుట్టడమేమిటి? కృష్ణుని ఆదేశాలను శిరసావహించాలని స్వామి అన్నారు. కృష్ణుడు వేరు, కృష్ణుని వాణి వేరు కాదు. అట్లే స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు. కనుక మనము భేదమునకు అవకాశం ఇవ్వకూడదు. కృష్ణతత్వమునందు వివిధ విషయాలు అనేక అంతరార్థాలతో కూడి ఉంటున్నాయి. ప్రజలు తమ తమ భావములను పురస్కరించుకుని యథార్థమును విస్మరించి అనర్థాలను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణునికి అష్ట భార్యలున్నారని, అంతేగాక అతడు 16,000 మంది గోపికలను కూడా కలిగి ఉండేవారని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీని యందున్న అంతరార్థమేమిటి? ఈ 8 మంది కృష్ణునికి ప్రాపంచిక సంబంధమైన భార్యలు కారు. మన దేహమునందున్న 6 చక్రములలో 2 ప్రధానమైనవి, 1 సహస్రార చక్రం, 2వది హృదయ చక్రం. ఈ హృదయ చక్రం 8 దళములు గల పుష్పముతో కూడినది. ఇదే హృదయ పుష్పం. దీని యందలి 8 దళములు అష్టభూములు అని మరొక పేరు కూడా ఉంది. భూమికి నాథుడు భగవంతుడు, అనగా ఈ ప్రకృతికి పరమాత్మయే నాథుడు. కనుక అష్టదళములతో కూడిన హృదయ పుష్పానికి నాథుడు భగవంతుడే. అతడే శ్రీకృష్ణుడు. అతనినే మాధవ అన్నారు. మా అనగా మాయా, లక్ష్మి, ప్రకృతి అని అర్థము. ధవ అనగా నాథుడు. కనుక మాధవ అనగా హృదయానికి నాథుడు, ప్రకృతికి నాథుడు అని అర్థం. శ్రీకృష్ణునికి 8 మంది భార్యలున్నారన్న మాటలో గల అంతరార్థం ఇదే. మన దేహములోనున్న మరి ఒక ప్రధానమైన చక్రం సహస్రారం. ఇది 1,000 దళములతో కూడినది. ఒక్కొక్క దళమునందు భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడై ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక 1,000 దళములకు మొత్తము 16,000 కళలుంటున్నాయి. దీనిని పురస్కరించుకునియే కృష్ణునికి 16,000 మంది గోపికలున్నారని భావిస్తున్నాం. గోపికలనగా కళలే. ఈ 16 కళలు మనలో పరిపూర్ణం కావాలి. భగవదాజ్ఞను శిరసావహించినప్పుడే ఈ 16 కళలు మన యందు రాణిస్తాయి అని స్వామివారు తెలియజేస్తున్నారు. కృష్ణ చరితము మధుర సుధాభరితము. బాల్య, కౌమార, యవ్వన దశలు దేహ పరిణామ క్రమానికి ఆలవాలమైతే కృష్ణ పరమాత్మ అన్ని దశలలోనూ తన లీలా వినోదంతో లోకాన్ని లీలగా, ఆటగా పరిరక్షించిన పరమాత్ముడు. ఎలా జీవించాలో మానవాళికి నేర్పిన గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బాల్యంలో తల్లిని, గోకులాన్ని, కౌమార యవ్వనాల్లో గోపికలను లాలించి, అలరించి, ముచ్చట తీర్చిన కర్మయోగి. ఎత్తు పల్లాల కష్టనష్టాల జీవితాన్ని తేలిగ్గా, వినోదంగా జీవించాలని మానవ జాతికి నేర్పిన మహోన్నత అవతారమే శ్రీకృష్ణావతారం. కులమతాలకు అతీతమైన అవతారంగా, బంధుమిత్రులను ఆదరించే బంధుమిత్ర ప్రియుడిగా, కలియుగంలో ఎలా జీవించాలో ద్వాపరయుగంలోనే జీవించి చూపించిన యాదవ శిరోభూషణం శ్రీకృష్ణ పరమాత్మ. మన స్వామి కూడా తన జీవిత కాలంలో ఇదే తత్వాన్ని ఆచరించి చూపించారు. కృష్ణతత్వమే ప్రేమతత్వమని బోధించి తానే కృష్ణమూర్తినని తన ప్రేమతో ప్రతి ఒక్కరికి నిరూపించారు. సాయి కృష్ణం, వందే జగద్గురుం. శ్రీ సత్యసాయి కృష్ణో కృష్ణ నమో నమః.
ఇంతవరకు మీరు 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి అంశం శ్రీకృష్ణ సాయి నమో నమో పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమాన్ని అందించిన వారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పునుగుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారు, శ్రీమతి మూల్పూరి రాజలక్ష్మి గారు. వారికి రేడియో సాయి బృందం తరపున, శ్రోతలందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరాం.